Voice of India. My Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ సాటర్డే కదా, అందుకే సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే చరిత్రో లేకపోతే ఏదన్నా మూవీ యాక్టర్స్కి సంబంధించిన బయోగ్రఫీయో ఇలా ఏదో ఒకటి కొంచెం వెరైటీగా చెప్పుకుంటాం కరెంట్ అఫేర్స్కి భిన్నంగా. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా నేను స్టోరీస్ గురించి చెప్తూ ఉన్నాను. స్టోరీ అసలు ఎలా పుట్టింది నుంచి మొదలు పెడితే అన్ని కంట్రీస్ నుంచి వచ్చినటువంటి మైథలాజికల్ స్టోరీస్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొన్ని అప్కమింగ్ రైటర్స్ రాసిన స్టోరీస్ వాళ్ళ వాయిస్లోనే వినిపిస్తూ ఉన్నాను మధ్య మధ్యలో. అండ్ ఆ మధ్యలో కొన్ని పిల్లలకి సంబంధించినటువంటి నీతి కథలు కొన్ని చెప్తూ ఉన్నాను. పిల్లలకు సంబంధించినవి ఎందుకు అని అంటే ఇవాళ రేపు పిల్లలకు స్టోరీస్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఎక్కువగా అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి. సో అందులో కొన్ని నీతి కథలు చెప్తున్నందుకు ఈ వారం మరికొన్ని. ఈ కథ పేరు దుర్సుతనం. గంగవరం అని ఒక చిన్న ఊళ్ళో రెక్కాడితేనే కానీ డొక్కాడనటువంటి జనాభానే ఎక్కువ, బాగా ధనవంతులు ఎక్కువ ఎవరు లేరు. ఏ ఋతువు కరుతూ పంటలు పండాలి అని అంటే అప్పుడే కొంచెం ఆ వర్షాలు అవి టైంకి పడితేనే వీళ్ళందరికీ కాస్త కూస్త చేతిలో డబ్బులు ఆడతాయి, కడుపు నిండుతుంది. ఆ గ్రామంలో ధాన్యలక్ష్మి నిండాలి అని అంటే వరుసగా వర్షాలు పడుతూనే ఉండాలి. అయితే వరుసగా రెండేళ్ళు అనావృష్టి వల్ల కనీసం ఒక చినుకు కూడా పడల. అయితే పంట దాకా ఎందుకు, కనీసం నారుమళ్ళు ఎండిపోయి నాట్లే పడలేదు. ఇంతలాగా అసలు ఒక్క మొత్తం బీటలు వారేసరికి ఒకవేళ కాస్తో కూస్తో ఎప్పుడన్నా ఒక చినుకు పడి పచ్చదనంతో నిండితే తప్ప కడుపులు నింపుకునే పశువులన్నీ కూడాను అస్థిపంజరాలు అయిపోయినాయి, గ్రామం మీద రాబందులు ఎగురుతున్నాయి. అలాంటి సమయంలో గ్రామానికి అంతా మోతుబరి పిసినారి రత్తయ్య ఓ పూట గ్రామస్తులకి అన్నదానం చేశాడు. చూడు డొక్కలు మాడిన బీదబిక్కి ఎలా చేతులు నాకుతున్నారో, నేను కాబట్టి ఊళ్ళందరికీ అన్నదానం చేశాను, నాలాంటి దానకర్ణుడు ఇంకోడు లేడు అని తన గురించి తనే స్వస్తుతి చేసుకుంటూ ఉన్నాడు. అది పాలేరు విన్నాడు. విని ఈ పిసినార బుద్ధి తెలిసినవాడు కాబట్టి ఆ గాథల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా తీసి సంతర్పణ చేశాడు. ఆ ఒడ్లు ప్రసాదించేది భూమాత, భూదేవికి కావాల్సింది నీళ్లు, ఆ నీళ్ళు ఇచ్చేవి మేఘాలు. మేఘానికి అసలు ఎటువంటి పక్షపాత బుద్ధి లేక తన నీటికి పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ సమభావంతో త్యాగం చేస్తుంది. ఏనాటికైనా దానంలో చెప్పుకోవాల్సి వస్తే మేఘాన్నే ముందు చెప్పాలి అని అన్నాడు. భీమను నోటి దురుస్తానని తెలిసినటువంటి రత్తయ్య ఏమీ మాట్లాడలేక అలా మౌనంగా ఉన్నాడు. అందరికీ అంతంత భారీ కుంచెలతోటి ధాన్యాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది సో ఉన్నది 10 మందితో పంచుకోవాలి తప్ప అంతలా దాచుకుంటే ఏమీ రాదు అని చెప్పేటటువంటి ఒక కథ. అలాగే అయిందానికి కాందానికి పందాలు కాస్తూ ఉంటారు కొంతమంది, దానికి సంబంధించి కూడా ఒక చిన్న కథ ఉంది. నేను చెప్పేవన్నీ కూడా ఏంటంటే పిట్ట కథలు, పెద్ద పెద్ద కథలు చెప్పేసి దాంట్లో మధ్యలో మళ్ళీ బ్రేకులు ఇలాంటివి లేకుండా చిన్న కథలతోనే ఎంతో కొంత మెసేజ్ ఉండేటట్టుగా చూస్తున్నాను. ఇక అయిందానికి కాందానికి పందాలు కాసే రవికి ఆ ఊళ్ళో పందాల రవిగాడిగా పేరు పడిపోయింది. ఏ పందమైనా సరే రవే గెలవడంతో ఓ విధంగా గర్వం కూడా బాగా ఉంది అతనికి. ఆ గ్రామంలో పెద్ద తోట ఉన్నటువంటి యజమాని సురేంద్ర పట్టణంలో చదువుతూ సెలవులకి ఆ ఊరు వచ్చాడు. రవి కథ విని మా తోటలో ఉన్న ఓ చెట్టు చూపిస్తాను, దాని పళ్ళు ఒక 10 నువ్వు తింటే 10,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. 10,000 రూపాయల పందెం రవి ఎప్పుడూ కాయల. ఆ తోటంతా కలియదిరిగాడు రవి. బత్తాయి, కమల, జామ, సపోటా, మామిడి, ఓ తినేస్తాను, ఏది చూపించు అన్నాడు. పందెం కోసం ఊళ్ళో పెద్దలందరినీ పిలిచాడు. రవి ఓడిపోతే 5,000 ఇచ్చి ఇక ముందు ఎవరితోటి పందెం వేయకూడదు అనేది ఒప్పందం. సురేంద్ర రవిని పెద్దల్ని తోటలో ఒక మూలనున్న చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. కమలాల్లాగా ఎర్రగా ఏపుగా ఉన్నాయి. అయితే అవి విషం అని తర్వాత తెలుస్తుంది. విషముష్టి పళ్ళు అంటారట వాటిని. అవి గనక తింటే, 10 తింటే తన పని ఆఖరే అనుకున్నాడు రవి. బతుకుంటే బలుశక్తి తినచ్చు అని అంటారు కదా, సో పెద్దల సమక్షంలో తను ఓడిపోయానంటూ అంగీకరించి 5,000 సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఇంకెవ్వరితోటి అసలు పందాలే కాయలేదు. అది ఇందులో నీతి ఏంటంటే, జూదము పందాలు లాంటివి ఎప్పుడైనా సరే మనకి నష్టాన్నే కలిగిస్తాయి. అందులోనూ ఒకసారి అంటూ గెలిచిన వాడికి అసలు అందులో తల అస్సలు నెత్తికెక్కకూడదు, అది కూడా ఉంటుంది. ఇంకోటి జ్ఞానోదయం. ఓ చిన్న గ్రామంలో ఒక అవ్వ తన కొడుకు కోడలు మనవడితో ఉంటూ ఉంది. ఆ అవ్వ చాలా ముసలిది అయిపోయింది. ఆవిడలో శారీరక బలహీనత ఎక్కువైంది. అప్పుడప్పుడు చేతిలోంచి గాజు కప్పులు పళ్ళాలు జారి పడిపోతూ ఉండేవి. అవి పగిలిపోయినప్పుడల్లా కోడలి తన అత్తని బాగా తిడుతూ ఉండేది. ఇలా తన నానమ్మని తిట్టడం మనవాడికి అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ అమ్మని ఏమీ అనలేకపోయేవాడు. ఓ రోజు అమ్మ చేతి నుంచి నగిశీలు చెక్కిన గాజు పళ్ళెం పడి పగిలిపోయింది. కోడలు కోపగించుకొని తన కొడుకును పిలిచి డబ్బులు ఇచ్చి ఓ చెక్క పళ్ళెం కొనుక్కురా అని వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. అది చూసి వెంటనే వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని చెప్పి వాడు చాలా బాధపడ్డాడు. బట్ ఇంకా ఎలాగైనా అమ్మకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. బజార్ నుంచి 2 చెక్క పళ్ళాలు తీసుకొచ్చాడు. అవి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. నువ్వు ఒకటి తెమ్మంటే 2 ఎందుకు తెచ్చావు అని. మరేం లేదు, ఒకటి అవ్వకి ఇంకోటి రేపు పొద్దున్న నువ్వు ముసలిదానం అయిపోతే నీకు కూడా ఉంటుంది కదా అని అన్నాడు. అప్పుడు కోడలికి జ్ఞానోదయమైంది. ఆ రోజు నుంచి అత్తగారిని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది. సో మీ తరంలో కూడా తల్లిదండ్రులు వృద్ధులు ఎలాగైతే మీరు చూస్తారో మీ తర్వాత తరం వాళ్ళు అంటే మీ పిల్లలు కూడాను అలాగే మిమ్మల్ని చూస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మనము మనల్ని ఎలా ట్రీట్ చేయాలనుకుంటామో అలాగే మనం ఎదుటి వ్యక్తిని కూడా ట్రీట్ చేయాలి అనేది ఈ కథలో నీతి. ఇక ఇప్పుడు మనిషి జీవితానికి సంబంధించింది. కాశీపురంలో వేదశాస్త్ర వేద పండితుడు ఒక ఆయన ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు, కానీ అతను పరమశుంఠ. ఇల్లు విడిచి దేశాలు బట్టి పోతూ ఉన్నాడు. ఈ శాస్త్రి భార్య విశాలాక్షి మహాసాధ్వి. చేతికొచ్చిన కొడుకు ఇలా చేజారిపోయాడని దిగులతో మంచం పట్టింది. కొడుకు కోసం ఏడ్చి 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 ఆవిడ కళ్ళు కూడా కనిపించకుండా పోయినాయి, అంతలా ఉబ్బిపోయినాయి. సరే ఈ వేదశాస్త్రేమో మంచి పండితుడే కానీ నిత్య దరిద్రుడు. కష్టాలు కొత్తవి కాకపోయినా ఇంకా ఎక్కువయ్యాయి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచింది మొదలు దైవ కార్యాలు చేయటం, ఆ పూటకు భిక్ష సంపాదించుకోవడం, వంట చేసి భార్యకు తినిపించడం, అమ్మాయికి సేవ చేయడం, అతడికి ఇదంతా డైలీ రొటీన్ అయిపోయింది. మంచంలోనే కృషించి కృషించి ఓ రోజు ఆవిడ చనిపోయింది. తనకున్న ఒక్క పూరిల్లు అమ్మి ఆ డబ్బుతో వేదశాస్త్రి గారు మరణించిన తన భార్యకి సాంప్రదాయంగా ఈ కర్మక్రతువులవన్నీ నిర్వహించాడు. కన్న కొడుకుని కట్టుకున్న భార్యని చివరికి తనకంటూ ఉన్న పూరి గుడిసెని అన్నీ పోగొట్టుకుని ప్రశాంత చిత్తంతో సుఖదుఖాలకు అతీతంగా ఉన్న అతడిని చూసి ఆ కార్యానికి వచ్చిన కొంతమంది ఆ విషయమే అతడితో ఇలా అన్నారు. శాస్త్రి, చాలా జాతి పక్షులు ఒక మహావృక్షాన్ని ఆశ్రయించి విశ్రమించి సూర్యోదయంతో రకరకాల దిక్కులకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఈ భూమి మీద మన పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటాం. అశాశ్వతమైన ఈ ఇహలోక బాంధవ్యాల కోసం బాధపడటం ఎందుకురా అని. దాంతో జ్ఞానోదయమైన శాస్త్రి మనసులో ఒక ఇహలోక మోహాలకు స్వస్తి చెప్పి దైవ సాన్నిధ్యంలో గడిపే నిమిత్తం హిమాలయాలకు వెళ్ళాడు. అశాశ్వతమని తెలిసి కూడా ఇహలోక బంధాల మీద మక్కువ ఏర్పరచుకోవడం అవివేకం. అది ఈ మనిషి జీవితంలో ఖచ్చితంగా మనం పాటించాల్సింది అని చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న పిట్ట కథలు ఇంకా బోలెడన్ని ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అనురాగ సీమ మనేలుదామా, ఆనందాల చవి చూడమా, మేఘాల తేలాడి గోలాడుదామా, మెరిసే ధరణి మన దేశమా. అను సీమ మన మేలుదామా ఆనందాల చవి చూదమా ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే చిగురాకు పూబాలలు గే
తెరవోలె చిరుగాలి పారాడి సాగే కెరటాలు కోనేట తూగే
మధురానుభవమే ఈ జగాన మధుమాసమై నేడు శోభించేనా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవి చూదమా తలదించనే
పలికేటి చిలుకేల తన పాటమాలే
కలకంఠి నీ కంఠమాలించనే
పులికింది కళలా నీ లోకమెల్ల
పులకించె నిలువెల్ల గిలిగతల
మనలోని ప్రేమ
ఎనలేని ప్రేమ మనసార తని వీడ సేవింతుమా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవి చూదమా మేఘాల తేలాడి ఓలాడుదామా మెరసే ధరణి మన దేశమా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవి చూదమా
Namaste, this is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం భడారవి చిత్రం కార్యక్రమానికి సాటర్డే స్టోరీ స్పెషల్లో భాగంగా కిడ్స్ స్టోరీస్ చెప్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయేది స్వార్థం అనే ఒక కథ. రవి శుభలేఖను రాము చేతికిచ్చి, రాము నా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి అని అన్నాడు. మరి నీ పెళ్ళి ఎప్పుడు అయ్యి? నవ్వుతూ అడిగాడు రాము. నా చెల్లెళ్ళ పెళ్లి తతంగం పూర్తయిన వెంటనే నా పెళ్ళికి కూడా ప్రయత్నాలు చేస్తాను అన్నాడు. సరే అని రాము సంతోషిస్తూ, 25 దాటుతున్న చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న నీ నిర్ణయం నేను అభినందిస్తున్నాను అన్నాడు. అభినందించదగ్గ గొప్ప పని చేయట్లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడంలో కొంత నాస్వార్థం కూడా ఉంది అన్నాడు రవి. స్వార్థమా? ఏంటది అన్నాడు. అవును, నాకు పిల్లనివ్వడానికి వచ్చిన వాళ్లతో కొందరు మా అమ్మాయికి అత్తగారి సాధింపులేగాక ఆడబిడ్డ లీసడింపులు కూడా ఉంటాయి. మీ ఇంట్లో మా అమ్మాయి ఇవ్వడలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకొందరు, మేము మా అమ్మాయికి కట్నం ఇస్తే ఆ కట్నం డబ్బులతో ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేస్తావు, అప్పుడు మా అమ్మాయి గతేం కావాలి, కట్నం తీసుకోకుండా చేసుకుంటావేమో, పెళ్లి చేసుకో, అమ్మాయిని ఇస్తాం అంతే అని మొహం మీద తెగేసి చెప్పారు. నాకు కట్నం ఇచ్చి పిల్లనివ్వాలంటే మా ఇంట్లో నా చెల్లెళ్ళు ఉండకూడదు, అందుకే వాళ్ళకి ముందు పెళ్లి చేస్తున్నాను అని అసలు విషయం చెప్పాడు. అదంతా విన్న రాము, బాబోయ్ వీళ్ళో ఇంత స్వార్థం ఉందా అని నోరెళ్ళ పెట్టాడు. చాలామంది బేసిక్గా పైకి మాట్లాడేది ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఇన్నర్ మీనింగ్ ఇంకోటి ఉంటుంది. ఏ ఒక్క స్వార్థము లేకుండా ఎవరు ఏ పని చేయరు అనేది ఇలాంటి కథల వల్ల తెలుస్తుంది. ఇక మన బుద్ధి బలానికి సంబంధించిన ఒక చిన్న కథ. ఒకసారి నారదుడు కైలాసానికి ప్రయాణం అవుతూ మంచి మామిడి పండు కైలాసానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆడుకుంటున్న గణపతిని కుమారస్వామిని పిలిచాడు. ఏంటి నారద అని వచ్చిన గణపతి నారదుని చేతిలో ఉన్న పండును చూసి దాన్ని లాక్కోబోతుండగా కుమారస్వామి వచ్చి ఆ పండు నాది అని లాక్కున్నాడు. ఇద్దరు నాదంటే నాదని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నారదుడు, మీ ఇద్దరికి ఒక పోటీ పెడుతున్నాను, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈ పండు అని అన్నాడు. ఇంకేముంది, కుమారస్వామి నెమలి వాహనంతో వచ్చి ఏంటో త్వరగా సెలవీయండి స్వామి అని అడిగాడు. ఈ ప్రపంచంలో ఉన్న భూమినంతటిని ఎవరు చుట్టొస్తారో వాళ్ళకే ఈ పండును ఇస్తానన్నాడు నారదుడు. ఇక కుమారస్వామి నాదే విజయవని హుషారుగా నెమలి మీద బయలుదేరాడు. వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ కథ యాక్చువల్గా అయితే మనకి వినాయక చవితి కథలో వస్తుంది. దాన్నే కొంచెం మార్చి, అంటే బుద్ధి బలం ఎంత మంచిది అనేది తెలియడానికి, వెంటనే వినాయకుడు అక్కడ పార్వతి పరమేశ్వరులు దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికన్నా ముందు వినాయకుడు వెళ్తున్నట్టుగా కనిపించింది. వెంటనే నారదుడు మామిడి పండును వినాయకుడికి ఇచ్చాడు. అంటే మనిషికి ఉన్న శక్తి బలం కన్నా కూడాను బుద్ధి బలం చాలా గొప్పది అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే బుద్ధి బలంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్గా శేషు చిన్నప్పటి నుంచి చదువుని చాలా కష్టతరమైనదిగా భావించాడు. వాళ్ళ తల్లి శాంత చదువు చాలా ఈజీ అని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. మ్యాథ్స్ చూస్తే భయం వేస్తుంది, సైన్స్ చూస్తే వణికిపోతాడు ఇలా అన్నమాట. పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేస్తూ ఉండేవాడు. శేషు తండ్రి బంగారం వ్యాపారస్తుడు. కొడుకు చెడిపోతున్నాడని తెలిసినా కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోతానని బెదిరించడంతో నోరుపు మెదిపేవాడు కాదు. శేషుకి మాయ అయిన కిషోర్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అక్కభావాలను చూడాలని వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్థం చేసుకుని కొన్ని రోజులు శేషుని తన దగ్గరికి పంపమని అడిగాడు. సరేలే, కొడుకు బాగుపడతాడేమో అన్న ఆశతో కిషోరు వెంట పంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి. చెన్నై సిటీకి వెళుతున్నాడు అని తెలిసి శేషు బాగా సంతోషించాడు. చూపించాల్సినవన్నీ కిషోర్ శేషుకి చూపించి చెన్నై అంతా తిప్పి చూపించి అందరూ తెల్లారేసరికి నీట్గా రకరకాల యూనిఫామ్స్ వేసుకుని చదువుకోవడానికి వెళుతున్నారు. తర్వాత వాళ్ళని చూసి శేషు కూడా చాలా ముచ్చటపడ్డాడు. ఆ తర్వాత అందరూ ఈ స్పోర్ట్స్ స్టేడియం ఉంటుంది కదా, అక్కడ ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఉంటే అక్కడికి శేషుని తీసుకెళ్ళాడు. అక్కడ ఆ రోజు ఇండియా ఇంగ్లాండ్ల మధ్య విపరీతంగా మంచి రసవత్తరమైన మ్యాచ్ జరుగుతుంది. టికెట్స్ కొని ఇద్దరు లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుని, ఇద్దరికి క్రికెట్ అంటే ఇంట్రెస్టే, సో ఆసక్తిగా ఆ మ్యాచ్ని చూడటం మొదలుపెట్టారు. ఇండియన్ ఆటగాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంగ్లాండ్ ఆటగాళ్ళకి తల వంచుతున్నారు. ఇండియన్ సారథి మాత్రం ధైర్యం అసలు అలాగ చెక్కు చెదరకుండా ధాటిగా ఆడుతున్నాడు. ఒక్కసారిగా ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అంతా కూడాను వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడా తీసుకుని చివరికి సక్సెస్ని చేజిక్కించుకున్నారు. అప్పుడు కిషోర్ శేషుని ఉద్దేశించి, చూసావా శేషు, కష్టతరమైనది తెలిసి కూడా మన ఆటగాళ్ళు ఎలా విజయాన్ని సాధించారో చూసావు కదా, ఇప్పటికైనా తెలుసుకో, ఆత్మవిశ్వాసంతో ఎంతటి విజయాన్నైనా సరే మనం అందుకోవచ్చు, ఏ పనైనా సాధించవచ్చు అని నిదానంగా చెప్పాడు. అది అర్థం చేసుకుని శేషు తనను బాగా ఆలోచింపజేసిన ఆ మాటలు, తను చేస్తున్న తప్పేంటి అనేది తనకు అర్థమైంది. అప్పటి నుంచి బాగా చదివి ఆత్మవిశ్వాసంతో మంచి మార్కులు సాధించాడు. రవిలో వచ్చిన మార్పుకి అతని తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే దేనినైనా సరే సాధించవచ్చు అని ఈ కథలో నీతి. భయపడిపోయి మనకి సబ్జెక్ట్ రాదు, లేకపోతే మనము దీని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని గనక వదిలేస్తే అది ఎప్పటికీ రాదు. ఎస్పెషల్లీ ఒక డిగ్రీ ఏదైనా సాధించే వరకు ఖచ్చితంగా మనము వేరే ఇతరత్ర ఏ విషయాల మీదైనా సరే, అది స్పోర్ట్స్ కావచ్చు లేదా పెయింటింగ్ కావచ్చు ఇంకేవైనా సరే, వాటి మీద అంత దృష్టి పెట్టకపోవడమే మంచిది. అది మనకి ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ని మనము మన బేసిక్ చదువు తర్వాత దాన్ని ఇంకా మెరుగులు దిద్దుకోవచ్చు. కానీ దాన్ని వదిలేసి మరీ వీటి మీద ధ్యాస పెడితే ఆ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే పట్టుదల, ఆత్మవిశ్వాసం ఈ రెండు ఏ సబ్జెక్ట్, ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా ఎంత టఫ్ పని అయినా సరే మనం సాధించగలం అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇది ఈ కథలో ఉన్నటువంటి నీతి. ఇంకా ఇలాంటి బోల్డ్ కథలు ఉన్నాయి చెప్తానే చిన్న విరామం తర్వాత.
బలదన్న వినది మనసు కలన అది ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. చేరిన వేళ దూరాన నిలిచే వేళ, నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ,
నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే.
పెళ్ళి పీతను వేసే
దివి మల్లె పందిరి వేసే,
భువి పెళ్ళి పీతను వేసే
నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే. ఊహలు గుసగుసలాడే మన హృదయములోయలలోనే.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో సాటర్డే స్టోరీ స్పెషల్లో భాగంగా చిన్నపిల్లల కథలు అని చెప్తూ ఉన్నాను కదా, అందులో ఇప్పుడు గర్వం అనే ఒక కథను చెప్పబోతున్నాను. మగధ దేశాన్ని రవివర్మ అని ఒక ధైర్యవంతుడు పరిపాలిస్తున్నాడు. చాలా పరాక్రమవంతుడు, అందుకని రాజులో కొంచెం గర్వం కూడా ఎక్కువే ఉంది. ఆ కారణంగా తనంతటి వాడు ఇంకోడు లేడు అని అనుకుంటున్న రాజుకి తన వెంట తోడెవ్వరూ లేకుండా ఒంటరిగానే అడవికెళ్ళి జంతువుల్ని వేటాడే అలవాటు ఉంది. మీరు మాటిమాటికి ఎవరిని వెంట పెట్టుకోకుండా ఒంటరిగా అడవికెళ్ళడం మంచిది కాదు, మనకి శత్రువులు ఉన్నారన్న సంగతి మీకు తెలుసు కదా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మంత్రి రాజుతో అన్నాడు. కానీ రాజు వినలేదు. నా అంత పరాక్రమవంతుడు ఇంకెవ్వరూ లేరు, నువ్వు నా గురించి అసలు బెంగే పెట్టుకో అక్కర్లేదు, నన్ను కొట్టేవాళ్ళు ఇంతవరకు లేరు అని బాహుబలిలో ప్రభాస్లాగా డైలాగ్ వేశాడు. కొన్నాళ్ళు గడిచిన యథాప్రకారంగా అడవికెళ్ళి వేటాడుతున్నటువంటి రవివర్మకి అనుకోకుండా ఆపదొచ్చి పడింది. ముసుగు వేషాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజుని అమాంతంగా పట్టుకుని ఓ చెట్టుకి బంధించి తళతళ మెరిసే కత్తుల్ని బయటకు తీసి నిన్ను ఇక్కడే చంపాలా లేకపోతే మా రాజ్యానికి ఈడ్చుకెళ్ళి చంపాలా అన్నారు. వాళ్ళు శత్రురాజ్యానికి సంబంధించిన వాళ్ళని రవివర్మకి పూర్తిగా తెలిసి ప్రాణం పోయినంత పనైంది. అది వరకు మంత్రి చెప్తూ వచ్చిన మంచి మాటలు రాజుకు గుర్తొచ్చినాయి. ఒంటరి వాడైన తనని ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఇలా ఆలోచిస్తున్న రవివర్మకి తమ ముసుగు వేషాలని తొలగించి అప్పుడు మొహాలు చూపించారు. అది ఎవరో కాదు, తన మంత్రి, సైన్యాధిపతి. మహారాజా, మీ మనసు మార్చడానికే మేము ఇలా కావాలనే చేశాం, క్షమించండి అని అన్నాడు మంత్రి. అప్పుడు రవివర్మకి వాళ్ళు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసొచ్చింది. తనలో ఉన్న కాస్త గర్వం కూడాను తగ్గిపోయింది. అప్పటి నుంచి రవివర్మ తనకు తోడుగా కొంతమంది భటుల్ని వెంటేసుకొని అడవికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అది సో గర్వము, నేనే చేయగలను, నాకేం కాదు, నన్నెవరు ఏమి చేయలేరు అన్నటువంటి గర్వం ఉంటే అది అస్సలు మంచిది కాదు. ఇక తాడిని తన్నేవాడు ఉంటే తలదల్లేవాడు ఒకళ్ళు ఉంటారంటారు కదా, అలాంటి ఒక నీతి. 5.5 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి రామనాథం గారికి ఆ రోజే 2 లక్షలు చేతికొచ్చాయి. అతని కొడుకు గోపి తండ్రితో, నాన్న, ఇన్నాళ్ళు మనం అద్దెంట్లో ఉన్నాం, ఇప్పుడు ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుందాం అన్నాడు. సరే, అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి, ఏ అద్దెల్లు బాగాలేదా అని అడిగాడు. ఆహా, అలా అని కాదు నాన్న, సొంతింటికి అద్దెంటికి తేడా లేదా? ఇంటి ఓనర్ ఖాళీ చేయి అంటే ఖాళీ చేయాలి. మనం తిన్నా తినకపోయినా నెల నెల తప్పనిసరిగా అద్దె కట్టాలి. అద్దె కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనర్ రంకెలేస్తాడు అన్నాడు కొడుకు. సరే, రామనాథం బుర్రగోక్కుంటూ, ఇల్లు కట్టాలంటే దాదాపు 2 లక్షలు అవుతుంది. 2 లక్షలకి నెలకి 1 రూపాయి వడ్డీ వేసుకున్నా 2,000 అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఇంటికి 500 అద్దె కడుతున్నాం. అంటే ఈ ఇంట్లోనే ఉండి ఉంటే 2 లక్షల డబ్బుల్ని బ్యాంకులో వేస్తే నెలకి 1,500 ఆదా అవుతుంది. అర్థమైందా అన్నాడు తండ్రి. గోపి ఇంకేం మాట్లాడలా. 1వ తేదీ వచ్చింది. రాగానే ఇంటి ఓనర్ రామనాథన్ దగ్గర అద్దె తీసుకుని, చూడండి రామనాథన్ గారు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలండి అన్నాడు. ఈ పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం. కంగారు నుంచి తేరుకుని, ఇప్పుడు ఏమైంది, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు? నెల నెల మేము కరెక్ట్గానే అద్దెస్తున్నాం కదా, కావాలంటే ఇంకో 100 పెంచుకోండి అద్దె, అంతేగాని ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అన్నాడు. ఖాళీ చేయక తప్పదండి, ఈ ఇంటిని అమ్మాయిలు అనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనర్. ఏంటి మీరు అంటుంది? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. ఈ ఇల్లు వల్ల నేను చాలా నష్టపోయాను. ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం 2 లక్షలు కావాలి. 2 లక్షలకి 1 రూపాయి వడ్డీ వేసుకున్నా నెలకి 2,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఇస్తున్న అద్దె 500, అంటే నేను నెలకి 1,500 నష్టపోతున్నాను. అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. అదే ధరకి మీరు కొన్నా సరే, ఒకవేళ కొనడం ఇష్టం లేకపోతే అద్దె 2,000 ఇచ్చినా సరే, మీ ఇష్టం, తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను అన్నాడు. రామనాథం బుర్ర గిర్రం తిరిగిపోయింది. అతడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రామనాథం మనోభావాలను గమనించిన ఓనర్ నవ్వుతూ, ఏంటి అలా ఆలోచిస్తున్నారు, నా బుర్ర పదనుగా ఆలోచించినందుక? అది నా తలమహత్యం కాదు, మొన్న మీ తండ్రి కొడుకుల సంభాషణ విన్నాక నాకైన జ్ఞానోదయం అన్నాడు. సో గోడకు కూడా చెవులు ఉంటాయంటారు కదా, ఆయన అదే లెక్కని ఇలా వేస్తే ఈయన అదే లెక్కని అలా వేశాడు. అది సో మొత్తానికి పూర్ మెన్ బిల్డ్ హౌజెస్ అండ్ వైజ్ మెన్ లీవ్ ఇన్ ఇట్ అంటారు కదా, ఫూల్స్ బిల్డ్ హౌజెస్ అండ్ వైజ్ మెన్ లీవ్ ఇన్ ఇట్ అని ఒక నానుడు ఉంది, ఆ టైప్ అన్నమాట. ఇక ఒక క్రమశిక్షణ అని చెప్పేటటువంటి కథ. శివపురం అనే గ్రామంలో శంకరయ్య అనే తిండిపోతుండేవాడు. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని తింటూ ఉండేవాడు. రోడ్ రోల్లర్లాగా ఉన్న శంకరయ్యకి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలా. అతని తండ్రి రామనాథం వాడికి ఈ జన్మలో పెళ్ళవ్వదు అని దిగులు పడేవాడు. ఓ రోజు రామనాథం పట్నం వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ అయినటువంటి జగన్నాథానికి తన కొడుకు విషయం చెప్పాడు. విషయం విన్న జగన్నాథం వాడిని తన దగ్గరికి పంపమని చెప్పాడు. నెక్స్ట్ రోజు శంకరయ్యని జగన్నాథం దగ్గరికి పంపించాడు రామనాథం. వ్యాపారస్తుడైన జగన్నాథం తనకి బాకీలున్న వాళ్ళందరి అడ్రస్లు ఇచ్చి, ఈ బాకీలు వసూలు చెయ్యి, ఇందులో కష్టమేముంది, బాకీలు వసూలు అయ్యే వరకు తిరగడమే కదా అన్నాడు. శంకరయ్య తన భారీ కాయాన్ని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేయడానికి అడ్రస్సులు తీసుకుని బయలుదేరాడు. జగన్నాథం పెట్టింది తినడం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరగడం, ఇదే డైలీ రొటీన్ అయిపోయింది శంకరయ్యకి. 6 నెలల జీతం ఒకేసారి ఇస్తానని చెప్పి శంకరయ్యకు ఒక్క నయా పైసా కూడా ఇచ్చేవాడు కాదు జగన్నాథం. చేతిలో డబ్బులు లేకపోవడంతో చిరుతిళ్ళు తినే వీలు లేదు శంకరయ్యకి. 6 నెలలు గడిచేసరికి జగన్నాథం పెట్టిన భోజనం అండ్ డిసిప్లిన్తో మొత్తం అసలు పొద్దుటి నుంచి రాత్రి వరకు తిరుగుతూ ఉండడంతో సన్నగా తయారయ్యాడు. తన బాడీని చూసి శంకరయ్య ఇంకెప్పుడు అసలు ఆ డిసిప్లిన్ లేకుండా తినకూడదని, శరీరానికి ఎక్సర్సైజ్ అవసరమని గుర్తించాడు. శంకరయ్యలో వచ్చిన మార్పును చూసి రామనాథం కూడా చాలా సంతోషించాడు. ఇది డిసిప్లిన్కి ఉన్నటువంటి ఒక వాల్యూ. సాధారణంగా చూడండి, ఏదైనా సరే తిండి అయినా ఏదైనా సరే లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు. మనకి ఆ లిమిట్ తెలియాలి, ఎప్పుడు అన్నం మానేయాలి, ఎప్పుడు తినటం ఆపేయాలి. ఇష్టమైంది అయితే కుంభాలు కుంభాలు తినడం, లేకపోతే అస్సలు తినకపోవడం, ఒకసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయడం, ఒకసారి లేట్ నైట్స్ తినడం, లేదు ఒకసారి గ్యాప్ విపరీతమైన గ్యాప్ తర్వాత తినడం, ఒకసారి వెంట వెంటనే తినడం, ఇలా ఒక డిసిప్లిన్ అంటూ లేకపోతే ఖచ్చితంగా బాడీకి అసలు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు, స్టామినా అంతకన్నా ఉండదు. అవి రెండు ఉండాలి అంటే ఒక్క తిండిలోనే కాదు అన్నిట్లోనూ క్రమశిక్షణ అనేది అవసరం. అట్లా అయితే లైఫ్కి మంచిది, తిండిలో ఉంటే కనుక బాడీకి మంచిది, హెల్త్కి మంచిది, అది అక్కడ మనం గమనించాల్సింది. సో ఇలాంటి బోలెడని నీతి కథలు అంటే మనకి సాధారణంగా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు, వేఫర్లు, ఇలా బోలెడన్ని జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, వీటి విషయంలో మనం అసలు ఏమాత్రం లిమిట్ పాటించాం. అదే కనుక తిండి విషయానికి వచ్చేసరికి కొన్నిట్లో ఇష్టమైనవైతే ఎక్కువ తినటం, ఇష్టమైనవి అస్సలు తినము, ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అది హెల్త్కి మంచిది కాదు. హెల్తీ డైట్ తింటేనే ఇమ్యూనిటీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్టే ఫిట్ అని చెప్పడం అన్నమాట. ఇలా బోలెడన్ని నీతి కథలోనే ప్రస్తుతానికి ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళారేవి చిత్రంలో అంటే సోమవారం రోజు మరో విషయంతో మేము ముందుకు వస్తాను, అంటే మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్తో. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
అబ్బా ఎంత భయంకరంగా విడిపోయాం,
ఎంత ఆనందంగా కలుసుకున్నాం.
తెలికాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా, ఇంకా సిగ్గునే కేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా.
తెలికాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా, ఇంకా సిగ్గునే కేలా. Thank you. ఏ పూలో పన్నీరు చిలికాయి చెలికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గునేకేలా చెలికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గునేకేలా నను నేనే మరచేనులే నను నేనే మరచేనులే
పిల్లి
నిలిచెను రే రాదు నిలిచెను ఇది నీదే కదా చెలి నారాణి నీవే కదా
నారాదు పిలిచెను రే రాదు నిలిచెను ఏరే నాదే కదా ఇక నీ రాణి నేనే కదా
నుండి వీసెను ఈ చల్లనిగా నాటి నుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ ప్రకృతి నెల్లగాయిగా ప్రకృతి నెల్లగాయిగా మాయగా పరవశింపజేయుతూ
ఎత్తటి నుండి వీచెనో ఈ తల్లని గాలి జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా మనసు మీద హాయిగా
తీయగా
మాయగా మత్తు మందు జల్లుతూ
ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతి నెల్లగాయిగా
ప్రకృతి నెల్లగాయిగా
తీయగా
మాయగా
పరవశింపజేయుతూ ఎప్పటి నుండి వీచెనో
చివురుల పువ్వుల సింగారముతో తీవెలు సొంపును కనలేదు ముసి ముసినూల గిలిగింతలతో వసంత ఋతువా రానే లేదు కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో తరుణం కాని తరుణంలో నామదేయి గుబులెందుకనో కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో మీటగా తీయని పాటలు హృదయ వీణపై పలికెనుగా ప్రియతముగాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయనుగా కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే తరుణం కాని తరుణంలో నీ మధ్య ఆగు పులందుకనే కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే కళుకు వెళుకుల తారామణులతో శారద రాత్రులు రాలేదు ఆకాశంలో పకపకలాడుతూ రాక చంద్రుడా రానే లేదు కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో తరుణం కాని తరుణంలో నామదేయి గుబులెందుకనో కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో తలచిన తలపులు ఫలించగలవని బులపాటము బలమాయనుగా పగటి కలలుగను కన్యామణులకు ప్రియుడే రాకాచంద్రుడుగా కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే తరుణం కాని తరుణంలో నీ మధ్య ఆకుపులందుకనే కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే
ముగా తింగలువా విరిసి మురిసినే